అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిచరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నమశివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్రకన్యావృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. ఏకైక జ్యోతిర్లింగం మన ఆంధ్రప్రదేశ్లో కేవలం శ్రీశైలంలో మాత్రమే ఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలలో మనకి తెలుగు వాళ్ళకి మోక్షం ఇవ్వడానికి, ఆనందం ఇవ్వడానికి స్వామివారి ఒక్క ప్రాంతంలోనే ఉన్నాడు. సౌరాష్ట్రీయ సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం, ఉజ్జయిన్యాం మహాకాలం, ఓంకారం అమలేశ్వరం, ప్రజ్వల్యాం వైద్యనాథంచ డాకిన్యాం భీమశంకరం, సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే, వారాణస్యాంతు విశేషం త్ర్యంబకం గౌతమీతటే, హిమాలయేతు కేదారం కృష్ణేశంచ విశాలకే, ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి. ఈ శ్లోకం మీ అందరికీ బాగా ప్రసిద్ధి. అందులో మిగతా అన్ని ప్రాంతాల్లో పక్కన పెడితే ఈ శ్రీశైలంలో మల్లికార్జున లింగం శివాలింగితం అంటే అమ్మవారితో కలిసి ఉన్నది. ఆలింగితం అంటే కలిసినది, కౌగలించుకున్నది. శివ ఆలింగితం అమ్మవారిని కౌగిలించుకుని ఉన్నది. అందుకే మీకు ఈ లింగం చాలా చిన్నదిగా కనపడుతూ చుట్టూ తా పానవట్టం నేల మీద కలిసి ఉంటుంది మిగతా లింగాల్లో కాకుండా. అదే అమ్మవారు. అయ్యవారు ఆ లింగ రూపంలో ఉన్నాడు. పార్వతీ పరమేశ్వరులు సంపూర్ణ రూపముతో దర్శనమిస్తున్న పరమ పవిత్రమైన ఏకైక జ్యోతిర్లింగం శ్రీశైలి మల్లికార్జున లింగం మన తెలుగు వాళ్ళది. ఇది మనందరికీ గర్వకారణం అనకూడదు. ఇలాంటి వాటిని గర్వం అహంకారం మనకు మోక్షప్రదం, మనల్ని అనుగ్రహించడానికి వచ్చింది. ఈ శ్రీశైల మల్లికార్జున మహిమంతా సాయంత్రం పూట 3 రోజుల పాటు చెప్పుకుంటున్నాం కనుక ఆలయ ప్రాంగణంలో అక్కడ చెప్పుకుందాం. ఇక్కడ మనం ఈ ప్రాంతంలో అమ్మవారి కళ్యాణం, పార్వతీ కళ్యాణ ఘట్టం చెప్పుకుంటున్నాం. కళ్యాణం అంటేనే శుభము, ఆనందము, మంగళము అని అర్థం. మన పెళ్ళి కూడా ఒక కళ్యాణ ఘట్టం కనుక, ఒక మంగళప్రదమైన ఘట్టం కనుక దీనికి సంస్కృతంలో కళ్యాణం అని పేరు వచ్చింది. అందుకే పూర్వం మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు వారికి నమస్కరిస్తే పెద్దవాళ్ళు రాగానే కళ్యాణం వస్తునేవారు. 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళకు కూడా, పెళ్ళైన వాళ్ళని కూడా కళ్యాణం వస్తు అని దీవిస్తున్నారేమిటి అని కొందరికి అనుమానం. ఇక్కడ కళ్యాణం వస్తు అంటే నీకు శుభము కలుగుగాక అని అర్థం అన్నమాట. పెళ్ళి కూడా ఒక శుభకార్యం కాబట్టి దానిని కూడా కళ్యాణం అన్నారు. అందుకే లోక కళ్యాణం అంటే ఏమిటి, లోకములన్నిటికీ శుభము కలగడం. సాధారణంగా లౌకిక ప్రాణుల పెళ్ళి వాళ్ళకి మాత్రమే శుభం అనిపిస్తుంది, కానీ అమ్మవారి కళ్యాణం అది సమస్త లోకాలకి కళ్యాణం, నిత్య కళ్యాణం అన్నమాట. ఒకప్పుడు జగన్మాత ఆదిపరాశక్తి దక్ష ప్రజాపతికి కూతురుగా పుట్టింది. కూతురుగా పుట్టినప్పుడు ఆవిడ్ని సతీదేవి అని పిలిచారు. ఇక అంతకంటే ఉత్తమురాలు లేదు గనక, అంతకంటే గొప్ప కాంతి స్వరూపిణి లేదు గనక, సత్వస్వరూపం ఆవిడది మాత్రమే గనక. సత్వము అంటే శాంతం అనమాట. ఆవిడలో పరమ ప్రధాన శాంత గుణం ఉండేది గనక ఆవిడ సతీదేవి అన్నారు. సత్తో చిత్తు ఆనందంలో ఉనికి అని అర్థం. సత్ అంటే ఆవిడ ఉంటేనే లోకాలు ఉంటాయి, ఆవిడ ఉంటేనే మనం ఉంటాం, ఆవిడ మన అందరిలో శక్తి. మనం మాట్లాడుతున్నామంటే అది ఆ తల్లి శక్తి, మనం చూడగలుగుతున్నామంటే అది అమ్మవారి శక్తి, మనం వినగలుగుతున్నామంటే అది అమ్మవారి శక్తి. ఇలా సర్వకాల సర్వావస్థలలో మనం ఏ పని చేస్తున్నా ఈ పనులన్నిటికీ మూల కారణం అమ్మవారి శక్తి. ఆ శక్తి మొదటి శక్తి కనుక ఆ తల్లిని ఆదిపరాశక్తి అన్నారు. ఆ తల్లి తన అంశతో దక్షుడికి కూతురిగా పుట్టింది. సరే, దక్షుడు అజ్ఞానంతో అమ్మవారిని గుర్తించలేకపోయాడు, అయ్యవారిని గుర్తించలేకపోయాడు, శివుడితో విరోధం పెట్టుకున్నాడు. అరుద్రం యాగం కరోమి అని శివుడు లేకుండా యజ్ఞం చేశాడు. లోకములో త్రిమూర్తులు లేకుండా యజ్ఞం చేయకూడదు. అందులో శివుడు లేకుండా, శివుడికి స్వాహాకారముతో హవిస్సు ఇవ్వకుండా యజ్ఞం చేస్తే ఆ యజ్ఞం వ్యర్థము అని. శివాయ స్వాహ, రుద్రాయ స్వాహ అంటూ ఆయనకి కూడా నేతిని హవిస్సుని ఇవ్వాలి. అది ఇవ్వకపోతే ఆ యజ్ఞం అపవిత్ర యజ్ఞం. తెలుసున్నవాడు, చదువుకున్నవాడు, వేద పండితుడు, ఒక్కొక్కప్పుడు చదువుకున్నవాళ్ళు కూడా కర్మగాలి అహంకారం వల్ల పాడైపోతారనడానికి ఉదాహరణ దక్షుడు. ఎంత వినయంతో పరమాత్మని సేవిస్తే అంత తొందరగా పైకి వస్తాడు. కానీ మనం ఏం చేస్తాం, అప్పుడప్పుడు అహంకారంతో వాడికి పెద్దవాడికి దండం పెట్టేదే ఉంది, లేకపోతే భగవంతుడు ఎక్కడ, మనమే గొప్ప అనుకుంటాం. నా శక్తితో ఇంత పైకి వచ్చాననే ఒక అహంకారం అప్పుడప్పుడు జీవుల్ని పట్టి పీడిస్తుంది. ఈ మాయని శంభుమాయ అన్నారు. ఆ శంభుమాయ దక్షుణ్ణి పట్టుకుంది. పట్టుకోవటం వల్ల శివద్వేషంతో యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞంలో సతీదేవి భస్మం అయిపోయింది, నల్లగా కాలి బొగ్గులైపోయింది, బూడిదవల కేవలం బొగ్గు ముక్కలు అయిపోయింది అన్నారు. ఆవిడ శరీరము కాలి కట్టెలు చూసారా, పొయ్యిలో పెట్టాక హఠాత్తుగా చల్లారిపోతే ఏమవుతుంది, పూర్తిగా బూడిద అవ్వవు, నిప్పు ఉండదు, నల్లగా ఒక బొగ్గు రకంగా వస్తుంది. అలా అమ్మవారు కూడా కాలి ఒక కట్టెలా అయిపోయింది. ఆ శరీరాన్ని చూచి తట్టుకోలేక ఈశ్వరుడు దానిని భుజం మీద వేసుకుని ఉన్మాదంతో లోకాలన్నీ తిరిగాడు. దాంతో లోకాలు కంపించిపోయాయి. అమ్మ బాబు, పరమేశ్వరుడు ఇలా తాండవమాడితే అమ్మవారి శరీరాన్ని భుజం మీద వేసుకు తిరుగుతూ ఉంటే లోకాలన్నీ కదిలిపోతున్నాయి, ఈ భూలోకము, ఉభవర్లోకము, సువర్లోకము సమస్తము కదిలిపోతున్నాయి. కాబట్టి శివుడి ఉన్మాదం తగ్గాలంటే ఆయన భుజం మీద ఉన్న సతీదేవి శరీరం అక్కడ ఉండకూడదు అని భావించి దేవతలంతా విష్ణువు దగ్గర మొరపెట్టారు. విష్ణుస్తు త్వరయాతత్ర ధనురుద్యమ్య మార్గణై చిచ్ఛేద అవయవాని స్థాని తత్తత్ స్థానేషు చాపతత్. వెంటనే విష్ణువు శివుడి భుజం మీద అమ్మవారి శరీరం ఉన్నంత వరకు ఆయన తాండవం చేస్తాడు, ఆయనకు కోపం ఎక్కువైపోతుంది, ఆ శరీరం దూరం చేయాలనుకున్నట్ట. ఇళ్లలో కూడా మీరు చూశారో లేదో, ఒక వ్యక్తి ఎవరైనా శరీరం విడిచిపెడితే శవం ఉన్నంత వరకు మనకి అశాంతి, దుఃఖం ఎక్కువగా ఉంటాయి. తర్వాత క్రమంగా శరవాన్ని అక్కడి నుంచి తీసేస్తే ఉపశమనం కలుగుతుంది. అలాగే పరమేశ్వరుడి శరీరం మీద శరీరం ఉన్నంత వరకు ఆయనకి కోపం పెరుగుతూనే ఉంటుంది. ఆయనకు ఆగ్రహం ఉన్నంత వరకు తాండవమాడతాడు, తాండవమాడితే లోకాలు నాశనమైపోతాయి. అందుకని విష్ణు వెంటనే ఏం చేశాడు, శారంగం అనే కోదండం ఎక్కువబెట్టి బాణాలతో ముక్కల ముక్కల కింద శరీరాన్ని కొట్టేశాడు. అవి భూమండలంలో ఒక్కొక్క చోట పడ్డాయి. 108 ముక్కలు, అవే 108 శక్తిపీఠాలు. ఆ 108లో 18 ముక్కలు మాత్రం బాగా జగత్ప్రసిద్ధికి ఎక్కాయి. అవే అష్టాదశ శక్తిపీఠాలని పిలుస్తున్నాం. అందులో భ్రమరాంబికాదేవి కూడా ఒక శక్తిపీఠం అన్నమాట. ఇలా ముక్కల కింద కొట్టేశాక శివుడి ఉన్మాదం తగ్గిపోయింది. ఈ అమ్మవారి ఆత్మ, సతీదేవి శరీరం విడిచిపెట్టిన ఆత్మ పరాశక్తిలో కలిసిపోయింది. ఇప్పుడు శివుడు విరాగిగా యోగిగా ఉన్నాడు. పక్కన అమ్మవారు లేకపోతే అయ్యవారు ఏ పని చేయలేడు, అలా కూర్చొని తపస్సు చేయడం తప్ప. ఎప్పుడైనా ఒక కార్యక్రమం సాగాలంటే పురుషుడి పక్కన ప్రకృతి ఉండాలి. ఆ ప్రకృతిని శక్తి అంటాం. అప్పుడప్పుడు మనం కూడా వాడుతున్నాంగా, ఏమని, ఏమండో ఈ పని చేయాలంటే ఒంట్లో శక్తి లేదండి అని. ఆ శక్తే అమ్మవారంటే. నువ్వు ఏ పని చెయ్యాలన్నా మంచి ఉత్సాహం, పౌరుషం, కృతజ్ఞత, ఈ దివ్య లక్షణాలు నీలో ఉంటున్నాయంటే అమ్మవారు నీలో ఉంది. ఎప్పుడూ నిరుత్సాహంతో కదలలేక దుఃఖంతో ఉంటున్నావంటే నీ శరీరములో అమ్మవారు లేదు అని అర్థం. అమ్మవారు నీ శరీరంలో ఉందంటే ఏడవు, అసలు దేనికి దుఃఖం రాదు, ఆత్మధైర్యంతో ఉంటాడు. ధైర్యం అంటే చాలామందికి తెలియదు. ధైర్యం అంటే ఏమిటి అనుకుంటున్నారు? నా వెనక కొండలాగా అమ్మవారు ఉన్నది, ఆ తల్లి ఉన్నంత వరకు నేను ఏ పనైనా చేస్తాను అని మానవుడు ఒక్కసారి సంకల్పం చేయటమే ధైర్యం అంటే. పిరికివాడు అనుక్షణం చచ్చిపోతాడట, ధైర్యవంతుడు నిర్భయంగా ఉంటాడు, జీవితంలో ఒక్కసారే వస్తుంది. అజ్ఞానులు ఏం చేస్తారంటే తాత్కాలిక స్వార్థం కోసమో ధనం కోసమో పిరికి లక్షణాలు ప్రదర్శిస్తారు. అధర్మాన్ని ఎదిరించడానికి అవసరమైనప్పుడు కూడా ధైర్యాన్ని ప్రదర్శించరు. అటువంటి వాళ్ళు పుట్టినా శవాలతో సమానం అన్నారు. నీ కళ్ళెదురుకుండా ఒక అధర్మం జరిగింది, ఒకడో పాపాత్ముడు ఒక పాపం చేశాడు, తక్షణం ఆ పాపాన్ని నువ్వు ఎదిరించాలి, అలా ఎదిరించకపోతే నువ్వు శవము అన్నాడు. నేను అన్నమాట నేనంటల్లా, శివపురాణంలో అన్నాడు, మహాభారతంలో కృష్ణుడు కూడా చెప్పాడు. ఒక మహాపాపం జరుగుతోంది, ఆ పాపాన్ని నువ్వు ఎదుర్కోవడం లేదు అంటే నువ్వు బ్రతికి ఉన్న శవంతో సమానం. జీవత్ శవము అంటారు. జీవత్ అంటే బ్రతికి ఉన్న శవము, కదులుతున్న శవం అన్నమాట. ఇది వీడెందుకు పనికిరాడు? వీళ్ళకే దుఃఖం, వీళ్ళకే నిరుత్సాహం, వీళ్ళకి అనారోగ్యం వస్తుంది, ఎప్పుడు అనారోగ్యమే. నిత్యం మందులతో బతుకుతున్నారంటే వాడిలో ధైర్యం లేదని అర్థం అన్నారు. ధైర్యం లేదు అంటే అమ్మవారు లేదు, అమ్మవారు లేదు కాబట్టి ఇక నువ్వు నిత్యం భిషగ్వరుడి దగ్గరికి వెళ్ళి వైద్యంతో మందులతో బతుకుతావు అన్నారు. కాబట్టి ఈ స్థితి నుంచి బయటపడటమే అమ్మవారి యొక్క శక్తి. ఆ శక్తి శివుడి దగ్గర ప్రస్తుతం లేదు గనక ఆయన కూడా మౌనంగా ఉండిపోయాడు. లోకాలు ఇవి కనిపెట్టాయి, ముఖ్యంగా బ్రహ్మగారికి అర్థమయ్యింది. పరమేశ్వరుడి పక్కన పార్వతి లేదు, పార్వతి మళ్ళీ వస్తే కానీ ఆయన లోకాలని రక్షించలేడు. ఆయన లోకాలను రక్షించకపోతే నష్టం ఏమిటి? రాక్షసులు పెరిగిపోతారు. రాక్షసులు అంటే ఏమిటో తెలుసా? వేదములలో చెప్పబడినటువంటి ధర్మమునకు వ్యతిరేకముగా నడుచుకునే హింసాపరులంతా రాక్షసులే. వేదమతం, శివారాధన, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, మహన్యాసం, ఇవన్నీ వేదములు. ఈ వేదములతో సంబంధం లేకుండా నువ్వు పగలంతా పాపం చెయ్యి, రాత్రిపూట కాసేపు కూర్చుని పిచ్చి పిచ్చి పాటలు పాడి నీ పాపం పోతుందని ఎవడన్నా అంటే అదే రాక్షసత్వం అంటే. ఇవి పెరిగితే లోకాలకి చాలా నష్టం, మహాభయంకర లక్షణం అది. వాటిని అణిచేవాడు రుద్రుడు. ఆ అణచాలంటే పక్కన అమ్మవారు కావాలి. అమ్మవారు చూస్తే శరీరం విడిచిపెట్టేసింది, ఎలా ఇప్పుడు అమ్మవారు రావడం అనుకుని బ్రహ్మ దేవతలు విష్ణువుని సలహా అడిగారు. అప్పుడు విష్ణువు చిరునవ్వు నవ్వి, ప్రస్తుతం అమ్మవారు మళ్ళీ భూలోకంలో ఒక మహానుభావుడికి కూతురుగా పుట్టి శివుడికి భార్య అవ్వడానికి సిద్ధంగానే ఉంది, మన ప్రయత్నం మనం చెయ్యాలి, ఋషులు దేవతలు అందరూ మోక ఉమ్మడిగా హిమవంతుని దగ్గరికి వెళ్ళండి, హిమవంతుణ్ణి ప్రార్థించండి, ఆయనకి పెళ్లి చెయ్యండి, ఆయనకి అమ్మవారు కూతురుగా పుడుతుంది అన్నాడు. ఆ కాలంలో హిమవత్ పర్వతం చాలా అత్యద్భుతమైన పర్వతం. అప్పుడే బ్రహ్మ మానస పుత్రుడిగా హిమవంతుడు పుట్టాడు. సృష్టి ఆరంభకాలంలో ఇన్ని కొండలు ఇన్ని నదులు లేవు. క్రమక్రమంగా బ్రహ్మదేవుడు లోకశ్రేయస్సు కోసం వాటిని సృష్టించాడు, హిమవంతుడిని కూడా సృష్టించాడు. ఉత్తర దిక్కులో ఉండేవాడు ఆయన. చాలా అద్భుతమైన ఒక శ్లోకం శివపురాణంలో వేదవ్యాసుల వారు రాశారు. అసలు ఈ శ్లోకం ఒక్కటి రోజు చదువుకుంటే నీకు కొండంత మనోబలం వస్తుందని, నవగ్రహాలు ఏ కారణం చేతనైనా మన జాతకంలో ఉండి ఉండకూడని స్థానాలలో మనల్ని పీడిస్తే ఈ శ్లోకం వల్ల నవగ్రహానుగ్రహం లభిస్తుంది, పీడ ఉండదు అని, గ్రహపీడ తొలగడానికి ఈ శ్లోకం చదవమనేవారు. అంత గొప్ప శ్లోకం ఇది. అస్త్యుత్తరస్యాం దిశి వై గిరీశో హిమవాన్ మహాన్ పర్వతో హిముని శ్రేష్ఠ మహాతేజాహ సమృద్ధి భక్. ఉత్తర దిక్కులో కొండలకి రాజైన ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనే హిమవంతుడు. వాడు పర్వత శ్రేష్ఠుడు, బ్రహ్మ మానస పుత్రుడు, బ్రహ్మగారు మనస్సంకల్పంతో సృష్టించాడు వాణ్ణి, చాలా వీరుడు. కొండలకి నదులకి చెట్లకి వీటికి మూడు రూపాలు ఉంటాయి, అందులో రెండు ప్రధాన రూపాలు. అవి ఏమిటంటే, ఒకటి స్థావరం, ఒకటి జంగమము. అంటే ఏమిటో తెలిసిన, ఈ శ్రీశైలం అనేది ఒక కొండ. కొండరగానే ఏముంటుంది, బండరాళ్ళు చెట్లు ఉంటాయి. దీనిని ఒక రూపం అన్నారు. అప్పుడప్పుడు ఈ కొండ కూడా మనలాంటి మానవాకారం ధరించగలదు కామరూపంతో. కాళ్ళు చేతులు ముక్కు ధరించి అచ్చం పద్మాకర్ గారి లాగానో ఇంకో రత్నాకర్ గారి లాగానో తయారయ్యి మనతో మాట్లాడి మళ్ళీ అనుగ్రహించి మాయమైపోతూ ఉంటారు. ఈ కొండల్లో అలాంటి మహా అనుభూతులు చాలా ఉంటాయి. ఒకటి కొండ రూపం, ఒకటి మనలాంటి మానవ రూపం, ఒకటి స్థావరం కదలని రూపం, ఒకటి కదిలే రూపం. ఈ రెండు రూపాలు ఉంటాయి. కొండలన్నీ పురుష రూపాలు, మగవాళ్ళ రూపంలో దర్శనమిస్తాయి, ఒత్తప్పుడు బండరాళ్ళ కింద ఉంటాయి. చెట్లు స్త్రీ రూపంలో దర్శనమిస్తాయి, అందుకే వృక్ష దేవతలు అన్నారు. చెట్టు చెట్టు కిందే ఉంటుంది, కదలదు. అప్పుడప్పుడు మనల్ని అనుగ్రహించడానికి ఒక స్త్రీ రూపంలో వచ్చిన ఆయన నీకేమన్నా వరం కావాలా అని ఇచ్చి వెళ్ళిపోతాయి. కొంచెం చిన్న దేవతలు అవి, అల్ప దేవతలు, పెద్ద పెద్ద దేవతలు కాదు, ఎక్కువ శక్తులు ఉండవు. నదులు కూడా అంతే, జల రూపంలో ప్రవహిస్తాయి, స్త్రీ రూపంలో అనుగ్రహిస్తాయి. గంగాదేవి అలాగే అప్పుడప్పుడు అనుగ్రహిస్తూ ఉంటుంది స్నానం చేసేవాళ్ళని. గట్టిగా ప్రార్థిస్తే గంగలో మునిగి చచ్చిపోతున్నాం అని పైకి ఎత్తి రక్షించింది. ఒక అలా చూసాం మేము, కెరటం రూపంలో అలా బయటికి గెంటేసింది. కాకపోతే భక్తితో నమ్మాలి మనం. అందుకని వీళ్ళందరికీ రెండు రూపములు ఉన్నాయన్నారు, ఒకటి స్థావరం, ఒకటి జంగమము, కదలనిది కదిలేది అని అర్థం అన్నమాట. ఈ రెండు రూపాలలో ఉండేటటువంటి వాడు హిమవత్ పర్వతం. ఆయన కాలంలో పితృదేవతలకి ముగ్గురు కూతుళ్ళు పుట్టారు. మనందరికీ కూడా మూలకారకులు పితృదేవతలు అంటాం. వాళ్ళ అనుగ్రహం వల్లే మనం పుట్టాం, వాళ్ళ అనుగ్రహం వల్లే సంతానం అభివృద్ధి జరుగుతోంది. మీ పిల్లలు వాళ్ళు బాగుంటున్నారంటే పితృదేవతల అనుగ్రహం ఉంది. పిల్లలు సక్రమంగా లేరంటే పితృదేవతలకి అనుగ్రహం మన మీద లేదు, వారికి ఆగ్రహం కలిగింది అని అర్థం. ఇంట్లో పిల్లలు బుద్ధిగా చదివారు అంటే అర్థం ఏమిటనమాట, మీ పితృదేవతల్ని మీరు పూజించారు, వాళ్ళు అనుగ్రహించారు, అందుకే పిల్లలు హాయిగా తల్లిదండ్రుల మాట వింటారు, లేక చదువుకుంటారు, ఏదైనా హాయిగా మంచి మార్గంలో పెడతారు. పిల్లలు తల్లిదండ్రులు కొట్టేస్తున్నారు, ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దరిద్ర పెళ్ళిళ్ళు చేసుకొచ్చేస్తున్నారు, వంశం అంతా సాంకర్యం చేస్తున్నారంటే పితృదేవతలకు ఎక్కడో అపచారం జరిగింది అన్నారు. ఈ పితృదేవతలు ఎక్కడుంటారు, యమధర్మరాజు గారి నరకలోకానికి దక్షిణం దిక్కులో ఉంటారు. యమధర్మరాజు గారి యొక్క లోకాన్ని నరకం అంటాం. దానికి రాజధాని నగరం సంయమనీపురం. సంయమనీపురానికి కుడివేపున పితృలోకం ఉంది. ఆ పితృలోకంలో 33 మంది ప్రత్యేక దేవతలు ఉంటారు. ఈ దేవతల కోసమే మనం అన్నం పెడుతున్నాం, అదే పిండము అంటాం. పిండము అంటే మీ అమ్మగారికి నాన్నగారికి చాలామందికి తెలియదు, చచ్చిపోయిన కొత్తల్లోనే తల్లిదండ్రులకి అందేది. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ జన్మెత్తటల్లా, లేదా వాళ్ళు మోక్షానికి కూడా వెళ్ళొచ్చుగా, వీళ్ళ పేరు చెప్పి, ఫలానా మా తండ్రి గారి పేరు చెప్పి ఈ పితృదేవతలకు అన్నం పెడుతున్నాను అని పెడతాడనమాట ఆ 33 మందికి. ఈ 3 పిండములు ఆ 33 మంది పంచుకుంటారు. ఇది సక్రమంగా జరిగితే వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఆశీర్వదిస్తే మీ పిల్లలు సక్రమంగా ఉంటారు, లేదంటే మీ కళ్ళ ముందే పిల్లలు చెదిరిపోతారు అని మనకి పురాణాలు చెప్పాయి. అందులో ప్రత్యేకంగా శివపురాణం దాని మీద బాగా పరిశోధనగా చెప్పింది. కాబట్టి సాధ్యమైనంత వరకు యాత్రలకు వెళ్ళినప్పుడు పితృదేవతలకి పిండ ప్రదానాలు చెయ్యాలి. తద్దినాలు అవి అందుకే పెట్టాలి. పిడివాదంతో పెట్టం మనం, ఆ ప్రభావం తర్వాత తర్వాత కనపడుతూనే ఉంటుంది. వర్ణ సాంకర్యం ప్రధానంతో ముందు వర్ణ సంకరం అవుతుంది. అన్య కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు చేసుకుని చివరికి భ్రష్టత్వం పొంది అటు ఇటు కాకుండా అయిపోతారు. పితృదేవతలకు అస్తవ్యస్తం అయిపోతుంది. దాంతో మీరు రాబోయే 14 తరాల పాటు నరకానికి పోతారని చెప్పారు. తెలుసుగా మీకు, మహాభారతం వింటే తెలుస్తుంది. రోజు మహాభారతం శ్రద్ధగా వింటే, ఈ సివిఆర్ స్పిరిచువల్ వాళ్ళు, సివిఆర్ న్యూస్ అని కూడా ఉంది, అందులో 5:30 నుంచి 6 గంటల మధ్యలో కనుక వింటే రోజు భారతం వస్తుంది మంది, ఒక్కసారి తెలుస్తుంది. అందులో ఒక్కడు చేసిన పొరపాటికి పితృదేవతలు తలకిందులుగా వెళ్ళాడారు అక్కడ చెట్లకి, వేళ్లకి. ఒక కుటుంబంలో ఓ దౌర్భాగ్యుడు పుట్టాడు, వాడు తప్పు చేస్తే మొత్తం పితృదేవతలంతా, వాడి వంశంలో వాళ్ళంతా, స్వర్గంలో ఉన్న వాళ్ళు కూడా తిరిగి వచ్చి నరకంలో అధోలోకాలకు వెళ్ళాడారని చెప్పారు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా పితృదేవతల పేరు చెప్పి పిండ ప్రదానాలు తద్దినాలు పెట్టడం, వాళ్ళని గౌరవించడం, పెద్దలకు నమస్కరించడం చెయ్యాలి. ఇవన్నీ అలా చెయ్యకపోతే మహాపాపం. ఆ పితృదేవతలకు ముగ్గురు కూతుళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ కథ మీరు శ్రద్ధగా వింటున్నారు కదా, ఆ పితృదేవతల ముగ్గురు కూతుళ్ళ పేర్లు రోజూ చదువుకుంటే మీ కుటుంబంలో జరిగిన అపచారాలు ఉంటే అవి కూడా పోయి ఉపచారాలు అవుతాయి. వాళ్ళు చాలా గొప్పవాళ్ళు అన్నమాట. ఆ ముగ్గురు కూతుళ్ళు, ఒక ఆవిడ పేరు ధన్య, మరొక ఆవిడ పేరు మేనా, మూడో ఆవిడ పేరు కళావతి. ఈ ముగ్గురు కూతుళ్ళు ఒకప్పుడు ఏం చేశారు, అత్యంత భక్తి శ్రద్ధలతో వైకుంఠానికి వెళ్ళారు. వైకుంఠంలో కూడా శ్వేత పర్వతం అని ఒక పర్వతం ఉన్నది, చాలా గొప్ప పర్వతం. శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైన పర్వతం ఆ శ్వేతద్వీపం. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. అసలు శ్వేత పర్వతం దగ్గరికి వెళ్ళడం అనే మాట మాట వరుసగానే ఊహించగలరు ఎవరైనా? శ్వేత పర్వతం దగ్గరకు ఒకసారి తెలియక రావణాసురుడు వెడితే వాడు అక్కడ ఉన్న ఆడవాళ్ళంతా బంతులు అడినట్టు ఆడ అవతల గెంటి అవతల పారేశారు. ఉత్తరాఖండలో రామాయణంలో అంత మహా పరమ పవిత్ర పర్వతం, ఆ పర్వత మహిమ, ఆ మాయ ఎవ్వడికి అర్థం కాదు. అక్కడికి వెళ్ళగలిగారట ఈ పితృదేవతల కూతుళ్ళు. అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. శ్రీ మహావిష్ణువుని భక్తితో పూజించటం వల్ల ఆయన మెచ్చుకుని మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు నా పర్వతానికి రండి అని వరం ఇచ్చాడు. అప్పుడప్పుడు విష్ణుమూర్తి తన భక్తులకి ఇలా వరం ఇస్తాడు భక్తితో పూజిస్తే. కొద్ది రోజులు బాగానే ఉన్నారు. ఆ తర్వాత వీళ్ళకి అహంకారం పెరిగిందిట. ఏమని, శ్వేత పర్వతం దగ్గరికి ఎవరు పడితే వాళ్ళు వెళ్ళలేరు, శ్రీమన్నారాయణుడు మనల్ని అనుగ్రహించాడంటే మనం అందరికంటే గొప్పవాళ్ళు అయి ఉంటాం, అందుకే డైరెక్ట్గా ఈ పీఠంలోకి వెళ్ళిపోతున్నామని అహంకారం మొదలైంది. ఇదే పెద్ద మానవులకి దేవతలకి అందరికీ ఉన్న తెగులు. ఇదే చివరికి కొద్ది రోజులు బాగానే ఉంటారు వినయంగా, అంతా మా దేవతలు మా గురువు గారండి మా దేవుడు అండి అంటారు. ఆ తర్వాత గురువు లేదు దేవుడు లేడు. ఈ ముగ్గురికి ఆ అహంకారం వచ్చింది. ఈ అహంకారం వల్ల క్రమంగా తక్కిన వాళ్ళని అవమానించడం, తిట్టడం మొదలుపెట్టారు. అందరికీ వీళ్ళే గురువులే పంగనామాలు పెట్టడం మొదలెట్టారు. ఒకసారి ఏం జరిగింది, ఈ ముగ్గురు శ్రీ మహావిష్ణు దర్శనానికి వెళ్ళారు. సరిగ్గా అక్కడ శ్రీ మహావిష్ణు హాయిగా సింహాసనం మీద లక్ష్మీ సమేతంగా కూర్చుని ఉన్నాడు. ఆ సమయంలో వీళ్ళు ఆయన పక్కనే కూర్చుని టీవీగా ఆయనకి మాత్రం నమస్కరించి అక్కడున్న మిగతా పెద్దలు ఎవరిని పట్టించుకోలేదు. అక్కడికి నలుగురు ఋషులు వచ్చారు. ఆ ఋషులు చిన్నపిల్లల్లో ఉంటారు ఎప్పుడు చూసినా సరే. వాళ్ళనే సనక సనందనాథులు అంటారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వీళ్ళు నలుగురు. శ్రీ మహావిష్ణువు శ్వేతద్వీపములో విష్ణు దర్శనము చేసుకుని ఆయనకి పక్కనే కూర్చునున్నారు ఈ మేనా, ధన్య, కళావతి అనే ముగ్గురు పితృదేవతల కూతుళ్ళు. సరిగ్గా ఆ సమయానికి చిన్నపిల్లల రూపంలో నిరంతరం తిరిగే మహానుభావులైన ఋషులు వచ్చారు. వారిని సనక సనందనాథులు అంటాం. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వీళ్ళు నలుగురు. నిజానికి వీళ్ళు బ్రహ్మమానసు పుత్రులు. వాళ్ళ వయస్సు ఎంతో ఎవరికీ తెలియదు. కానీ వాళ్ళ మహామహిమ వల్ల, తపశ్శక్తి వల్ల ఎప్పుడు చూసినా 8 నుంచి 12 ఏళ్ల మధ్యలో పిల్లల్లో ఉంటారట. వాళ్ళని చూస్తే 8 ఏళ్ల పిల్లల్లాగే ఉంటారు. అది గొప్ప శక్తి అంటే. వాళ్ళు డింభకులు పిల్లలు, డింభకుల అనర్గళ విశ్రంభకుల రమాతినాథ సల్లాప సుఖారంభకుల ముక్తమానస దంభకుల అంటాడు పోతన గారు. వాళ్ళు చిన్నపిల్లల్లా ఉంటారు. ఎక్కడికైనా వెళ్ళగలరు వాళ్ళు. వాళ్ళు వెళ్ళలేని స్థలం అంటూ ఉండదు. నిరంతరం హరిస్మరణే చేస్తారు. నారాయణ నారాయణ వాసుదేవ పరంధామ అనకుండా ఒక క్షణం ఉండరట వాళ్ళు. ఎవరిని పలకరించినా నారాయణ అని పలకరిస్తారు అటువంటి వాళ్ళు. ఎప్పుడు ఆయన నామస్మరణం చేస్తూ చేస్తూ పులకించిపోయి కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అహంకారం ఏమాత్రం లేనటువంటి వాళ్ళు, లౌకిక ప్రపంచాన్ని విడిచిపెట్టిన వాళ్ళు, కోరికలు లేనటువంటి వాళ్ళు, దిగంబరులు. ఏదన్నా తోస్తే గోచిగుడ్డ మాత్రమే పెట్టుకుంటారు. అటువంటి పుణ్యాత్ములు శ్వేతపర్వతానికి రావడంతో ఆ ద్వీపంలో ఉన్న పెద్దలందరూ లేచి వినయంతో నమస్కారం చేశారు. నారదుడు కూడా లేచాడు వాళ్ళు వచ్చేసరికి. అంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. అటువంటి మహానుభావులు సభలోకి వస్తే సహజంగా లేచి నమస్కరించాలి. ఈ ముగ్గురు కన్యాముడులు ఠీవిగా కాలు మీద కాలేసుకుని దండం పెట్టలేదట. ముగ్గురు మనుషులకి చాలా ప్రమాదం అన్నారు. గురువు వచ్చినప్పుడు పురాణం చెప్పేవాడు వచ్చినప్పుడు, ఇలాంటి యోగులు అవధూతలు వచ్చినప్పుడు టక్కున లేచి నిలబడాలి, నమస్కారం చెయ్యాలి. ఎంతటి సంభ్రమంలో ఉన్న ఒక్క ఆలయంలో పూజలో ఉన్నప్పుడు తప్ప, తక్కిన వేళల్లో లేచి నిలబడకపోతే భ్రష్టులైపోతారు అని చెప్పారు. ఈ ముగ్గురు శ్వేతద్వీపంలో విష్ణు అంతటి వాడికి దగ్గరికి వెళ్ళాం, ఆయన పక్కనే కూర్చుంటున్నాం, ఆయన అనుగ్రహం పొందాం, ఈ సామాన్యులైన ఋషులు వస్తే లేచి నిలబడాలా నమస్కారం చేయాలనే అహంకారంతో అందులో కుర్రాళ్ళని ఊహ, పైగా లేవలేదు నమస్కరించలేదు. వీళ్ళు శ్రీ మహావిష్ణువుకి నమస్కరించారు. ఆ తర్వాత వాళ్ళకేసి చూశారు కొరకొర, యూయం తిస్రో భగిన్యశ్చ మూఢా సద్వయునోజ్జితాః అజ్ఞాత శృతి తత్వాహి పితృకన్యా అపి ధ్రువం. మీ ముగ్గురు పితృదేవతల కూతుళ్ళు. పితృదేవతలు అంటే ధర్మశాస్త్రం అందరికీ చెబుతారు, ధర్మం చెప్పేవాడు కూతుళ్ళు వీరు. మీరు ధర్మం చెప్పించుకునే దౌర్భాగ్య స్థితిలోకి వెళ్ళారు. చెప్పవలసిన వాళ్ళు కదా, చెప్పించుకుంటున్నారు నా చేత అన్నారు ముందుగా వాళ్ళు. ఒక వ్యక్తి చదువుకుని 10 మందికి ధర్మం చెప్పాలి, వాడే శాస్త్ర విరుద్ధంగా అధర్మం చేస్తే వాడికి ఇంకెవరు చెబుతారు? పితృదేవతలు అంటే ఈ లోకములో ఏ మనిషి ఎలా నడుచుకోవాలో అలా నడుచుకోవాలని చెప్పేటటువంటి వేదమూర్తులు పుణ్యమూర్తులు, వాళ్ళ కూతుళ్ళు. ఆయన దగ్గర ఇప్పటికే మీరు శాస్త్రాలు చదువుకునే ఉంటారు పితృదేవతల దగ్గర, కాబట్టి మీకు అన్ని శాస్త్రాలు కరతలామలకం. చదువుకున్న మీరు మేము వచ్చాక లేచి నిలబడి నమస్కరించక అహంకారంతో కన్ను బిన్ను కనుక టీవీగా కూర్చున్నారు. ఇంతకాలం మీరు చేసిన తపస్సంతా, శ్రీ మహావిష్ణువుకి చేసిన సేవ వల్ల వచ్చిన పుణ్యమంతా ఈ కాస్త అహంకారంతో పోయింది, మీరు భ్రష్టులాండ్ర అయిపోయారు అన్నారట వాళ్ళు. మేము అవధూతలం, మాకు మీరు నమస్కారం చేయకపోతే నష్టం లేదు, కానీ మీ తప్పుకి తగిన శిక్ష వేయకపోతే మీరు ఇంకా పాడైపోతారు. ఒక వ్యక్తి తప్పు చేశాడు, తప్పుకు వెంటనే శిక్ష పడాలి, రోగానికి మందు, తప్పుకు శిక్ష పడిపోవాలంతే. ఇప్పుడు నేను మిమ్మల్ని క్షమించాననుకోండి మేము, మీరు ఇంకా 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 అహంకరిస్తారు, చివరికి సర్వనాశనం అవుతారు. కాబట్టి మొక్కగా ఉండగానే తుంచెయ్యాలి, మీ ముగ్గురు మానవ లోకంలో మానవ కన్యలై పుట్టండి, పండి భ్రష్టురాళ్ళు అయిపోండి అని చెప్పించేశారు. దాంతో వాళ్ళు ఏడ్చి కాళ్ళ మీద పడిపోయి, అయ్యా ఏదో తెలియని ఒకనొక మూర్ఖత్వం మమ్మల్ని పట్టుకున్నది, మీ మీద గౌరవం లేక కాదు, అయినా ఇది కాలప్రభావం. వాళ్ళు అన్నారు గౌరవం లేక కాదన్నారట. ఏమని, మునివర్య దయాసింధో ప్రసన్నో భవచాధునా త్వత్ప్రణామం వయా మూఢాః కుర్వస్మే స్మ న భావతః. ద్వేషంతో కాదు, మూర్ఖత్వం పట్టుకుంది మమ్మల్ని. పోన్లే మేము దండం పెట్టడం ఏమిట్లే అనిపించింది. మేము విష్ణుమూర్తికి సన్నిహితులంగా ఉంటున్నాం కనుక, ఆయన సన్నిధానంలో ఉంటున్నాం కనుక మేమే గొప్పవాళ్ళం అనుకున్నాం, ఈ అహంకారంతో నమస్కరించలేదు. అలాగని మీ మీద మాకు ఏమీ ద్వేషము లేదు, అయినా అపరాధం అపరాధమే, మీరు శాపం పెట్టారు చాలా సంతోషమే, ఈ శాపాన్ని అనుభవిస్తాం. మహానుభావులకు అపచారం చేస్తే వెంటనే ఆ శాపాలు అనుభవించక తప్పదు, ఎంతవాడైనా అపచారం చేస్తే దానికి టక్కన దేవుడు శిక్షేస్తాడు. పైగాట ఇక్కడ గొప్ప ముక్క చెప్పారు, ఎక్కడో బయట ఉండే పాపాత్ముడు తప్పు చేస్తే వాడికి శిక్ష పడడానికి ఎక్కువ కాలం పడుతుంది, కానీ బాగా చదువుకున్నవాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నవాళ్ళు తప్పు చేస్తే శిక్ష వెంటనే పడుతుంది. అది ఆలయంలో అర్చన చేసేవాళ్ళు దేవుడికి పక్కన ఉంటారుగా, వాళ్ళు తప్పు చేస్తే శిక్ష టక్కన పడుతుంది. నిత్యం ధర్మకార్యాలలో మునిగి తేరే వాళ్ళు ఉంటారు, అటువంటి వాళ్ళు ధర్మాత్ములుగా ఉన్నవాడు తప్పు చేస్తే టక్కన ముందు కాలు ఇరగొడతాడు దేవుడు. అదనమాట, మనం చేసే పొరపాట్ల వల్ల వెంటనే శిక్ష పడుతుంది. అప్పుడప్పుడు కొందరికి అనుమానం, మేము రోజు గుడికెడతామండి, ప్రదక్షిణ చేస్తామండి, అయినా మాకు యాక్సిడెంట్ అయిందండి, లేకపోతే మాకు కాలు విరిగిందండి, చెయ్యి విరిగిందండి, తలనొప్పి వచ్చిందండి, రొంపట్టిందండి అంటాం. ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు అలాగా? అంటే మనం భగవంతుడి దగ్గర ఉండి అపరాధం చేస్తే ఇక్కడ వెంటనే శిక్ష పడిపోవాలి, పడిపోతేనే నువ్వు బాగుపడతావు, లేకపోతే బాగుపడవు. అదే పరమ పాపాత్ముడు ఉన్నాడు అనుకోండి, వాడికి బాగా పండేదాకా ఆపుతాడు, బాగా పండి 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 ఒక్కసారి వాడు ఏ కొండకో కొడుకు చచ్చిపోతాడు, ఇక దానికి విముక్తి ఉండదు, మనకు అలాగ చిన్న దెబ్బలతో పోతాయి. అందువల్ల సాధ్యమైనంత వరకు తప్పు చేయకండి. పెద్దలకి పుణ్యాత్ములకి తొందరగా శిక్ష అమలవుతుంది, పాపాత్ములకు కొంచెం ఆలస్యంగా అవుతుంది. మేము పుణ్యాత్ములం, పైగా భగవంతుడి సన్నిధానంలో ఉన్నాం, మిమ్మల్ని అవమానించాం, అవమానానికి తగిన శిక్ష వెంటనే పడిపోయింది, అనుభవిస్తాం, కానీ శాపానికి విముక్తి ఇవ్వండి. మానవ స్త్రీలమై పుట్టి కూడా మేము గొప్పవాళ్ళుగా ఉండాలి, భగవద్భక్తికి దూరంగా ఉండకూడదు, మేము ముగ్గురం త్రిమూర్తులకి ఏదో రకంగా దగ్గర అయ్యేలా అనుగ్రహించండి అని కోరారు. అప్పుడు వెంటనే వాళ్ళు జాలిపడి, మేము కూడా తొందరపడ్డాం, తొందరపడి చెప్పించకూడదు, కానీ ఎందుకు చెప్పించామో తెలుసా, శాపం ఇస్తేనే మీకు ప్రాయశ్చిత్తం అవుతుంది, కానీ మీ శాపం లోకానికి ఉపకారం అవుతుంది, మీ ముగ్గురు ముగ్గురు కన్యలు అయిపడతారు, అందులో పెద్దావిడ భూలోకంలో మేన అనే పేరుతో పుడుతుంది, విష్ణుమూర్తి అంశతోటి హిమాలయ పర్వతం అని ఒక పర్వతం పుడతాడు, ఆ విష్ణువంశ స్వరూపుడైన హిమాలయ పర్వతానికి ఈ మేనకాదేవి భార్య అవుతుంది. వాళ్ళకి సాక్షాత్తు అమ్మవారు పార్వతి అనే పేరుతో కూతురుగా పుడుతుంది. విష్ణోరంశస్య శైలస్య హిమాధారస్య కామిని జ్యేష్ఠా భవతు తత్కన్యా భవిష్యత్యేవ పార్వతి. ఇక్కడ ఒక చమత్కారం జాగ్రత్తగా చూడాలి. హిమవంతుడు విష్ణువంశతో పుట్టినవాడు, అతనికి పెద్దమ్మాయి మేన భార్య అవుతుంది, ఈ విష్ణువంశ స్వరూపుడికి అమ్మవారు కూతురుగా పుడుతుంది. ఎక్కడా పక్షపాతం ఉండదు. శివుడు విష్ణువు బ్రహ్మ ఇన్ని భేదాలు లేవు, వాళ్ళంతా ఒకటే, ఉన్నది ఒకటే శక్తి. ఇది అర్థం కాక మనం కొట్టుకు తచ్చిపోతున్నాం తప్ప. ఇక రెండావిడ, ధన్యా ప్రియా ద్వితీయాతు యోగిని జనకస్య చ. రెండావిడ ధన్య యోగిని మాతగా పుడుతుంది, జనక మహారాజు గారికి కూతురు అవుతుంది. విష్ణువు పత్రి లక్ష్మీదేవి ఆ జనకుడికి ఆ ధన్యకి సీత అనే పేరుతో కూతురుగా దొరుకుతుంది, సీతారాముల కళ్యాణం అవుతుంది. ఆ జనకుడు శివాంశ స్వరూపుడు, శివాంశ స్వరూపుడికి ఈవిడ భార్య అయ్యి లక్ష్మీదేవిని కూతురుగా కంటుంది సీతగా. ఇక మూడావిడ, ఇక్కడ రహస్యం ఏంటంటే హిమవంతుడు బ్రహ్మస్వరూపుడు, రెండోవాడు జనక మహారాజు గారు క్షత్రియాంశ స్వరూపుడు, మూడావిడ ఉన్నది కళావతి. వృషభానస్య వైశ్యస్య కనిష్టాచ కళావతి. వృషభానుడు అని ఒక వైశ్యుడు ఉంటాడు భూలోకంలో, ఆయనకి కళావతి అనే పేరుతోటి ఈవిడ మళ్ళీ పుట్టి భార్య అవుతుంది. వీళ్ళకి భవిష్యతి ప్రియా రాధ తత్సుత ద్వాపరాంతరత. ద్వాపరాంతత, ద్వాపరయుగం చివరి భాగంలో వృషభానుడనేటటువంటి ఒకనొక వైశ్యుడికి కళావతి భార్య అవుతుంది, వీళ్ళకి రాధాదేవి కూతురుగా పుడుతుంది. ఈ విధంగా ముగ్గురు ముగ్గురు ఉత్తమ పుత్రికల్ని కంటారు. శాపం పెడితే పెట్టారు కానండి, చాలా ఉపకారం అయిందనమాట. అప్పుడప్పుడు గురువుగారు తిడితే కూడా లాభం ఇదనమాట. ఇంచేత పాప ప్రక్షాళన అయిపోతుంది కనుక. ఎంత లాభం వచ్చింది ఇప్పుడు? నిజంగా వీళ్ళు కేవలం శ్వేతపర్వతంలోనే ఉంటే ఇంత కీర్తి వచ్చేది కాదు, లోకానికి ఇంత ఉపకారం జరిగేదా? మేనకాదేవి కనుక సనక సనందనాథుల శాపం పొందకపోతే హిమవంతునికి భార్య అయ్యేదా? అవ్వకపోతే పార్వతీదేవి పుట్టేదా? ఇంకో కథ ఎలాగో మలుపు తిరిగేది. ఆ రెండావిడ ధన్య జనక మహారాజు గారికి భార్య అవ్వకపోతే సీతాదేవి అంతటా ఆవిడికి తల్లి అయ్యే యోగం పట్టేదా? మూడావిడ కళావతి వృషభానుడికి భార్య అవ్వకపోతే రాధాదేవి పుట్టేదా? రాధాకృష్ణుల చరిత్ర ఇంత ప్రసిద్ధమయ్యేదా? కాబట్టి ఒక్కొక్కప్పుడు గొప్పవాళ్ళు చేసే పొరపాటు వల్ల, వాళ్ళకి శాపం రావడం వల్ల కూడా లోకానికి ఒక పురాణ గాథ తయారవుతుంది, ఒక గొప్ప ఘట్టమే వస్తుంది, ఆవిష్కరణ అవుతుందన్నమాట. ఏది, మహాత్ములు అపరాధం చేస్తే, సామాన్యులు అపరాధం చేస్తే ఏ పడిపోయి లేవడం కష్టం అవుతుంది, అది తేడా. మనలాంటి వాళ్ళు అపరాధం చేసి భూలోకంలో పడిపోతే మనల్ని ఉద్ధరించాలంటే చాలా కష్టం. వాళ్ళంటే ఆ స్థాయి తపస్సు చేశారు, మన దగ్గర తపస్సు ఎక్కడుంది? అంచేత మనకి తేడా వస్తే మనం మళ్ళీ అంత స్థాయిలో అతుక్కోవాలంటే కష్టం. మన శరీరాలు బాగా అపవిత్ర శరీరాలు, వాళ్ళ శరీరాలు దివ్య శరీరాలు, మనవి పాంచభౌతిక శరీరాలు, పంచభూతాల వల్ల పుట్టాయి. పాంచభౌతిక శరీరాలు అతుక్కోవడం కొంచెం కష్టం. మన చెయ్యో మణికట్టు నెప్పెడితే అంత తేలిగ్గా కట్టేసినా పూర్తిగా పూర్ణంలో సెట్ అవ్వచ్చు అండి మీకు. మనకు మోకాలు విరిగింది, మోచేయి విరిగింది, కట్టు వేస్తారు. కానీ పూర్వంలో వీడు పనిచేయలేడు. ఒకసారి కాలు నొప్పిస్తే నువ్వు ఎంత వైద్యం చేయించినా పూర్వంలో నడవలేవు. ఒకసారి ఊడిపోతే జుట్టు నువ్వు ఎంత గింజుకున్నా వెళ్ళి పూర్వస్థాయికి ఆ జుట్టు రాదు. ఎందుకంటే మనవి పంచభూతముల వల్ల ఏర్పడిన శరీరాలు అవటం వల్ల. వాళ్ళు దివ్య శరీరులు, పంచభూతాలకు అతీత శరీరులు. అందుకే వాళ్ళకి తప్పులు జరిగినా శాపాలు వచ్చినా వాళ్ళు ఇంతకంటే ఉన్నత స్థాయికి మళ్ళీ పెడతారు. అందుకని దేవతల యొక్క శరీరాలని బంతులతో పోల్చారు, మానవుల శరీరాలని మట్టి ముద్దలతో పోల్చారు. మట్టి ముద్ద టక్కన కొట్టండి నేల మీద, ఇంకా పడిపోయి అతుక్కుపోయి లేవదు. బంతి కొట్టండి టక్కన, ఎంత వేగంగా కొడితే అంత వేగంగా మళ్ళీ పైకి లేస్తుంది. అంటే వాళ్ళు పడిపోయినా మళ్ళీ పైకి లేవగలుగుతారు. అందువల్ల వాళ్ళతో మనల్ని పోల్చుకోకూడదు అప్పుడప్పుడు అనమాట. ఇదిగో వాళ్ళు తప్పు చేశారట, వాళ్ళకి శాపాలు వచ్చాయట, మనం కూడా అంత స్థాయికి వెళ్ళొచ్చేమో అనుకోకూడదు. వాళ్ళు చేసే తపస్సు ఆ ఉన్నతమైన స్థితి వేరు. మన మానవులకి కేవలం అన్నగత ప్రాణాలు కనుక అంత తపస్సు చేయలేము. మొత్తం మీద సనక సనందనాథులు, మీ ముగ్గురి వల్ల లోక కళ్యాణం అవుతుంది, మీ ముగ్గురు ఉత్తమ స్త్రీలుగా పుడతారు, ఉత్తములైన భర్తలు పుడతారు, మీ ముగ్గురికి ముగ్గురు కూతుళ్ళు పుడతారు, వాళ్ళ వల్ల మీకు జగత్ ప్రసిద్ధి వస్తుంది, మీ కథల్ని పురాణాలుగా అందరూ చెప్పుకుంటారు అని ఆశీర్వదించారు. ఆ ముగ్గురు భూలోకంలో పుట్టారు. ఇప్పుడు దేవతలంతా హిమవంతుని దగ్గరకు వచ్చారు. మనకి హిమవంతుడే ప్రధానం, తక్కిన వాళ్ళ అవసరం లేదు కనుక. బ్రహ్మతో పాటుగా హిమవంతుడు వినయంగా లేచి నిలబడి, మహానుభావులు ఇంతమంది మా ఇంటికి వచ్చారు, మిమ్మల్ని మేము గౌరవించుకుంటున్నాం. బ్రహ్మదేవుడు, బృహస్పతి, మరీచి, అంగిరుడు, వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు ఇంతమంది హేమహేమీయులు ఒక్కసారిగా మా ఇంటికి వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది. రెడ్డి కూర్చోండి, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి అత్యంత భక్తి శ్రద్ధలతో గౌరవించి, నేను మీ దాసుణ్ణి, మీకేం కావాలో చెప్పండి అన్నాడు. భూలోకంలో మేనా అని ఒక పరమ పతివ్రత ఉందయ్యా, ఉత్తమురాలు, నువ్వు పెళ్లి చేసుకుంటే నిజంగా పతివ్రత అవుతుంది ఆవిడ. ఆమె నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నావు. ఆమె నీకు భార్య అయితే ఆదిపరాశక్తి నీకు కూతురు అవుతుంది. ఆ కూతుర్ని శివుడికిచ్చి పెళ్లి చేస్తే తద్వారా మాకు లోకాలకి శుభం చేకూరుతుంది, అందుకోసం మేము వచ్చాం అనగానే ఆయన అంగీకరించాడు. మేనాదేవిని ఋషులంతా దగ్గర ఉండి హిమవంతునికి ఇచ్చి పెళ్లి చేశారు. వారిద్దరికి వివాహం అయ్యింది. ఎప్పటికీ పిల్లలు పుట్టిన వాళ్ళకి శాప ప్రభావం వల్ల. చాలా పెద్ద కథ పార్వతీ కళ్యాణం అంటే, అంత పెద్ద కథ తెలుసా మీకు? 7 రోజులు చెప్పవలసిన కథ. మనం కొద్ది రోజుల్లో కేవలం కొన్ని గంటల్లో పూర్తి చేసుకుంటున్నాం క్లుప్తంగా అన్నమాట. చాలా ఉత్తమమైన కళ్యాణ కథ. అయినా ఎంత విన్నా దానికి తగిన ఫలితం వస్తూనే ఉంటుంది కళ్యాణ గాథ కనుక. అందులో జగన్మాత కళ్యాణం కనుక. ఎప్పటికీ సంతానం కలగకపోతే ఒక రోజున పాపం దుఃఖం పొంది మేనాదేవి, ఏమండి పిల్లలు లేకపోతే ఉపయోగం లేదంటారు, సంతాన ప్రాప్తి కోసం ఏదైనా ఒక మంచి మంత్రాన్ని అనుష్ఠానం చేద్దాం, ఎంత కష్టమైన పనైనా జీవితంలో ఈ కోరిక మనకి తీరదనుకున్నా అటువంటి కోరికని తపస్సుతో సాధించవచ్చు. తపస్సు చేయాలంటే మంత్రం కావాలి, మంత్రం కావాలంటే గురువును ఆశ్రయించాలి. అటువంటి గురువు ఎవరన్నా దొరుకుతారేమో పట్టుకోండి అంది ఆవిడ. సంతానం కోసం గురువుగారిని పట్టుకుని మంత్రోపదేశం పొంది తపస్సు చేద్దాం, తద్వారా సత్సంతానం కలుగుతుంది అంది. ఆ సమయంలో ఆకాశంలో తెల్లని మెరుపు కాంతి కనపడింది, చాలా తెల్లగా స్వచ్ఛంగా మిసమిసలాడిపోతున్న కాంతి. హఠాత్తుగా చంద్రుడు స్వర్గానికి, ఆ స్వర్గం నుంచి పాతాళానికి వెడుతున్నాడా అన్నట్టుగా ఉందిట కాంతి. ఆకాశం నుంచి చంద్రుడి యొక్క పిండి వెన్నెల ముద్ద దిగుతున్నట్టుగా ఉంది. మల్లె పువ్వులు గుట్ట ఆకాశం నుంచి కిందకి పడిపోతున్నట్టుగా ఉంది. మంచు ముద్ద దిగుతున్నట్టుగా ఉంది. అంత తెల్లగా ఉంది ఆ కాంతి అన్నమాట. మల్లె పువ్వులా తెల్లగా ఉంది, చంద్రుడి వెన్నెలలా ఉంది, మంచులా ఉంది. అటువంటి కాంతిని చూచి మేనాదేవి, హిమవంతుడు ఆశ్చర్యపోయారు. ఎప్పుడైనా మనకి సత్సంకల్పం కలిగితే అసలు మనసులో దృఢమైన కోరికే ఉండాలి, కానీ ఆ కోరిక తీర్చడానికి పరమాత్ముడు ఎవడో ఒకడు గురువుని పంపుతాడు. మాకు ఒక గురువు కావాలని మీరు కోరుకోండి, వెంటనే మీ దగ్గరికి వచ్చేస్తాడు గురువు. అది యోగం అంటారు. వీళ్ళు మంచి సంతానం కోసం గురువుగారిని ఆశ్రయిద్దాం అనుకున్నారు. గురువుగారు వెతుక్కుంటూ వచ్చాడు. ఆ వచ్చిన గురువు కూడా సామాన్యుడు కాదు, తెల్లగా ఉన్నాడని చెప్పడంతో ఈపాటికే మీకు అర్థం అవ్వాలి. తన చేతి వల్లకి తంత్రి చెయ్యంబున సతత నారాయణ శబ్దమొప్ప ఆనన సంభూత హరిగీత రవసుధారల యోగీంద్ర తతులు చొక్క కపిల జటాభార కాంతి పుంజంబుతే దిశలు ప్రభాత దీధితి వహింప తను లగ్న తులసికాదామ గంధం బుల గగనాంతరాళం బుకప్పి కొనగా. ఒక ఆయన దిగుతున్నాడు, ఆయన శరీరకాంతి అంత తెల్లగా ఉంది. ఆ మహాత్ముడు వస్తూ ఉంటే మోక్షమిచ్చే ఒక తెల్లని చెట్టు చిగుళ్ళతో వస్తున్నట్టుగా ఉంది. ఆ వచ్చినవాడు చెట్టులో ఉన్నాడు, అది మోక్షమిచ్చే చెట్టు. చెట్టుకి చిగుళ్ళంటే ఏమిటి? తల వెంట్రుకలు. ఆయన తల వెంట్రుకలు ఎర్రగా రాగి రంగులో ఉన్నాయి. సంస్కారం లేకపోవటం వల్ల ఆయన జడలు ఒక రకమైన రాగి రంగులోకి వచ్చేసి ఆ రాగి రంగులో ఉన్న తల వెంట్రుకలు చెట్టుకి చిగుళ్ళు పుడితే ఎలా ఉంటాయి? అప్పుడే పుట్టిన చిగుళ్ళు చూసే ఉంటారు మీరు, రాగి రంగులో ఉంటాయి, అలా ఉన్నాయి. అందుకని జడలు మోక్షద్రు పల్లవ శంఖచేయ అంటాడు ముక్కుతిమ్మన గారు. మోక్షమిచ్చే చెట్టుకి పుట్టిన చిగుళ్ళవలే ఉన్నాయి. అలాంటి జటాజూటాలతో తెల్లని శరీరంతో దిగాడు ఆయన. ఆయన చేతిలో ఒక వీణ ఉన్నది, దానిని మహతి అంటారు. అది మీటుతూ ఉంటే నిరంతరం ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రమే పాడుతున్నాడు ఆయన. అనేక రాగాలలో పాడుతున్నాడు. పాడుతూ ఉంటే పరమ మధురమైన కంఠమేమో, ఆ మాధుర్యానికి ఎండిపోయిన చెట్లకి చిగుళ్ళు వచ్చేస్తున్నాయి. అమృతం వంటి ఆ గానానికి యోగులు పొంగిపోతున్నారు. పాములు కూడా అక్కడికి వచ్చి ఆటలాడడం మొదలుపెట్టాయి. ఆ మహానుభావుడు నారద మహర్షి పైనుంచి కిందకి దిగొచ్చాడు. ఆయన మెడ నిండా తులసిమాలలే. ఈ తులసిమాలల నుంచి వచ్చిన సువాసన పీల్చి పీల్చి పక్కనున్న యోగులు అబ్బా ఏం సువాసన అనుకున్నారు. అసలు తులసే ఒక రకమైన ఘుమఘుమ. అందులో దేవలోకపు తులసిమాలలను ఆయన వేసుకున్నవి, కృష్ణ తులసి, శ్వేత తులసి, అర్క తులసి, రామ తులసి, లక్ష్మీ తులసి, ఇటువంటి 108 రకాల తులసులు ఉన్నాయి. వీటన్నిటినీ మాలలో వేసుకుని ఆయన దిగుతూ ఉంటే ఆ పరిమళం ఆకాశం అంతా వ్యాపించేసింది. ముక్కులు ఆనందం పొందుతున్నాయి పీల్చేవాళ్ళకి ఆ సువాసన పీల్చటం వల్లనమాట. అలాంటి మహానుభావుడు అక్కడికి రాగానే ఇద్దరు ఒక్కసారి ఆయన పాదాలకి సాష్టాంగ నమస్కారం చేసేశారు. మహానుభావ, మేము మనస్సులో అలా తలుచుకున్నాం, తలుచుకోవడంతో వచ్చేసావు, ఎవరైనా ఒక సద్గురువును ఆశ్రయించి మంత్రోపదేశం పొంది సత్సంతానం పొందాలి, సంతానం కోసం తపస్సు చేయాలనుకున్నాం, సంతానం కావాలంటే తపస్సు చేయాలి, తపస్సు చేయాలంటే మంత్రం కావాలి, మంత్రం కావాలంటే గురువును ఆశ్రయించాలి, అందుకని ఎవడు దొరుకుతాడా సద్గురువు అనుకుంటూ ఉంటే హఠాత్తుగా నువ్వే ఆకాశం నుంచి వచ్చావు, మా అదృష్టం మమ్మల్ని అనుగ్రహించమని వాళ్ళు అడిగితే ఆయన చిరునవ్వు నవ్వి మిమ్మల్ని అనుగ్రహించడానికి బ్రహ్మగారు స్వయంగా నన్ను పంపాడు, అందుకే వచ్చాను నేను. మీకు బోలెడంత మంది కొడుకులు పుడతారు, ఒకళ్ళిద్దరు కాదు, ఆఖరిన ఒక కూతురు కూడా పుడుతుంది. తక్షణం మీకు ఒక దివ్య మంత్రం ఇస్తున్నాను, మాయాబీజము అంటారు దానిని, అమ్మవారి దివ్య మంత్రం అది. ఆ మాయాబీజాన్ని సర్వకాల సర్వావస్థల్లో కూడా గురువుగారు చెబితే ఉచ్చరించవచ్చు, శ్రీం అంటాం అనమాట. ఆ శ్రీం అనే మాయాబీజాన్ని మీకు ఇస్తున్నాను, దానితో పాటు నవార్ణ మంత్రం ఇస్తున్నాను, ఈ మంత్ర జపం చేసుకోండి అని నారదుడు వాళ్ళకి మంత్రాన్ని ఉపదేశించాడు గురువుగారు. వీళ్ళు వినయంగా గురువుగారి పాదపద్మాలకు నమస్కరించారు. చెప్పాక గురువుగారు చెబితే ఇంకది ఏమిటని ప్రశ్నించకుండా చేసేయటమే అన్నారు. బ్రహ్మాండాది పురాణాలలో, లలితోపాఖ్యానాలలో గురువులు నోటి నుంచి ఎప్పుడూ కూడా ఎప్పుడూ భగవంతుడి ఉపాసన చేసే ఒక అద్భుతమైన ఉపాసనా దీక్ష కలిగినటువంటి వాళ్ళు, నోటి నుంచి అపశబ్దములు రావు, వాళ్ళు ఏదన్నా ఒకవేళ పొరపాటు అంటే కూడా అది శాస్త్రం అయిపోతుంది అని. చాలా తమాషా అది. వాళ్ళు ఒకవేళ పొరపాటు ఏదైనా కోపంతో అంటే కూడా అది కూడా శాస్త్రమే అయిపోతుంది. అందుకే చెయ్యకూడని పని కూడా చేయమన్నారు. ఒకవేళ గురువుగారు పొరపాటు విషం కలిపింది కూడా తీర్థంలో ఇస్తే అది విషం కూడా అమృతం అయిపోతుంది అని. నమ్మకం కావాలి నీకంతే. గురువుల యొక్క గొప్పతనం అది. నారదుడంతటి వాడు వాళ్ళకి అదృష్టవశాత్తు దొరికి ఆ మంత్రం ఇచ్చి వెళ్ళి జపం చెయ్యండి మీకు సంతానం కలుగుతుంది, తర్వాత అమ్మవారు కూడా కూతురిగా పుడుతుందని గారి ఆయన చెప్పింది చెప్పినట్టే నమ్మకంతో చేశారు వాడు, మహావిశ్వాసంతో చేశారు. అప్పుడు వరసగా పుట్టుకొచ్చారట కొడుకులు ముందుగా. అందులో అందరికంటే పెద్ద కొడుకు మైనాకుడు. మైనాక పర్వతం గురించి మీకు రామాయణంలో సుందరకాండలో కూడా వచ్చింది గుర్తుంది కదా, హనుమంతుడికి సాయం చేయడానికి వచ్చిన మైనాకుడు పెద్దవాడు. రెండోవాడు గోవర్ధన పర్వతం, బృందావనంలో మిమ్మల్ని త్వరలో తీసుకెళ్ళాం, మళ్ళీ ఇంకోసారి ఎప్పుడో వెళ్ళచ్చు, గోవర్ధనుడు. ఇలాంటి వాళ్ళు 108 మంది పర్వతాలు పుట్టుకొచ్చారు. ఇక ఆఖర్న అమ్మవారు కూతురిగా పుట్టాలి. నారదుడు చెప్పినట్టు కొడుకులు పుట్టారు, ఇంకా కూతురు పుట్టలేదు. ఎందుకు పుట్టలేదు అని కొంచెం పాప మేనాదేవి బెంగెట్టుకుంది. ఎంతమంది కొడుకులు పుట్టినా ఒక కూతురు పుట్టకపోతే వాడు ఈ జన్మలో తరించడు, కన్యాదానం చెయ్యకపోతే వాడికి మోక్షం రాదు పొమ్మన్నారు. కేవలం కొడుకులే కలిగిన వాళ్ళకి ఈ జన్మలో మోక్షం లేదు, ఎప్పటికి మోక్షం వస్తుందో చెప్పలేము, కన్యాదానం చేసి తీరాలి అని. అందుకని పూర్వం కనీసం ఒక్క కూతురైనా పుట్టకపోతుందని తపస్సు చేసేవారండి. మీకు కన్యాదానంలో ఒక గొప్ప మంత్రం ఉంది, ఇసుక సూర్యమండలం అంతెత్తు పొయ్యి. సూర్యమండలం ఎక్కడుంది? ఆకాశంలో ఎంత ఎత్తులో ఉంది ఎవడికి తెలియదు. సూర్యమండల పర్యంతం ఇసుక పోసావు, ఒక్కొక్క రేణువు సంవత్సరానికి ఒకసారి తీసి పక్కన పెట్టు. అది అసలు లెక్కెట్టగలరు ఎవడన్నా? ఒకసారి ఊహించండి మీరు. అంతకాలం కన్యాదానం చేసినటువంటి వాడు మోక్షం పొందుతాడు, స్వర్గాది లోకాల్లో ఉత్తమ లోకాల్లో ఉంటాడు. అందుకని కన్యాదానానికి సాటి వచ్చేది లేదు. విష్ణుమూర్తికి కాళ్ళు కడిగి లక్ష్మీదేవిని ఇస్తే ఏ పుణ్యమో, తన కూతుర్ని అల్లుడికిచ్చి అల్లుడి కాళ్ళు కడిగా నీళ్ళు ఎత్తుమీద తల్లుకుంటే మామగారికి అంత పుణ్యం వస్తుంది. అందుకే నారాయణ స్వరూపాయ వరాయ అంటున్నాం అక్కడ మనం. ప్రతి వ్యక్తి కలలు కనేవాడు. అందుకే ఒకవేళ ఈ జన్మలో కనుక కూతురు లేదనుకోండి ఎవరికైనా, అటువంటి వాళ్ళకి ఈ జన్మలో మాత్రం మోక్షం అటు సూర్యుడు ఇటు పడితే రాదు అన్నారు. కాశీలో మరణించే యోగం కలగదు వాళ్ళకి. కలగాలంటే ఏం చేయాలి? అసాధ్యాన్ని. దానికి ఒకటే, గురుపాదంతు కర్తవ్యం స్మరణం అని. గురుపాదములను స్మరించడమే కర్తవ్యం. ఆయన అనుగ్రహిస్తే మాత్రం లేనిది కూడా వస్తుంది అన్నాడు. ఇంకా ఏ రకంగా రాని మోక్షం, గురువుగారి పాదాలు పట్టుకుంటే ఆయన మనస్ఫూర్తిగా అనుగ్రహిస్తే వస్తుంది అని. కాబట్టి తప్పక ఒక కూతురు పుట్టాలి, ఆమెకు కన్యాదానం చెయ్యాలి, తద్వారా మేము మోక్షం పొందాలి. నారదుడు మాకు కూతురు పుడుతుంది, అది కూడా అమ్మవారు పుడుతుంది అని చెప్పాడు, మంత్రం ఇచ్చాడు. ఆయన చెప్పిన ప్రకారం కొడుకులు పుట్టారు, ఇంకా ఎందుకు కూతురు పుట్టలేదు? అది కూడా తొందరగా వస్తే బాగుండును అని పాపం తహతహలాడిపోయింది మేనాదేవి. ఒక్క కూతురైనా పుడితే బాగుండు, అలంకారం చేస్తాను నేను ఆవిడికి, చక్కగా తల దువ్వుతాను, తల దువ్వి ఆ జడ వేసి జడలో పువ్వులు పెట్టి రకరకాల నగలు చేసి ఆవిడకి ఎన్ని కోరికలో తెలుసునండి, కూతురికి బాగా అలంకారం చేయాలట, ఒళ్ళంతా నగలు తెగేయాలి. ఎందుకో తెలియదు కానీ మేనాదేవికి చిన్నప్పటి నుంచి నగల పెచ్చ, కూతురికి ఐశ్వర్యం ఇవ్వాలని కోరిక పాపం. అది మీకు క్రమంగా కథలో తెలుస్తుంది. కొంతమంది కొన్ని పెచ్చలు ఉంటాయి, కొందరికి నగల పెచ్చ. అయితే ఆవిడకి తనకి నగలు కావాలని లేదు పెచ్చ, మా అమ్మాయిని ఆపాదమస్తకం నగలతో అలంకరించాలి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. అమ్మవారి మీద భక్తి వల్ల ఇంకో దాని వల్ల ఆవిడకి ఆ కోరిక కలిగింది. అల్లుడు ఎటువంటి వాడు అయి ఉండాలి? మొత్తం ప్రపంచం అంతా కొనేసే కోటీశ్వరుడు అయి ఉండాలి మళ్ళీ వాడు. అటువంటి వాడికి ఇస్తే మా అమ్మాయిని నగల మధ్యలో పెట్టి పూజిస్తాడు, పువ్వుల్లో కూడా కాదు. మా అమ్మాయికి నగలు వేయాలి, కన్యాదానం చెయ్యాలి, ఇదే ఆవిడ కూతురు, ఆవిడ కోరిక. ఇంకా కూతురు పుట్టల ఎందువల్ల అనుకున్నది. ఈలోపు దేవతలంతా హిమాలయ పర్వతానికి కొడుకులు పుట్టారు, అమ్మవారు ఇంకా పుట్టలేదు, పార్వతీదేవి కళ్యాణం అవ్వలేదు, ఎలారా బాబు అనుకుంటున్నారు. సరిగ్గా ఆ సమయంలో ఒక కష్టం వాళ్ళకి, కష్టాల్లో కష్టం వచ్చింది. అదేమిటంటే పూర్వం హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడు అని ఇద్దరు కొడుకులు పుట్టారు దితికి. ఆ ఇద్దరు కొడుకులు పుట్టడంతో లోకాలన్నింటినీ అల్లకల్లోలం పోలు చేసేశారు. దాంతో దేవతలంతా విష్ణువు దగ్గర వరపెట్టారు. హిరణ్యాక్షుణ్ణి వరాహ రూపంతో చీల్చి చెండాడి చంపిపారేశాడు విష్ణువు. ఆ తదనంతరం హిరణ్యకశిపుడు మా తమ్ముణ్ణి శ్రీ మహావిష్ణువు వరాహ రూపంతో చంపాడు కనుక విష్ణువుని చంపుతానని ప్రతిజ్ఞ పెట్టాడు. ఒరే రాక్షసులారా రెండన్నాడు. రాక్షసులంతా వచ్చారు. నాకు తమ్ముడు మీకు నెచ్చలి రణన్యాయైక దక్షుణుడు బాగాకుంఠీకృత దేవయక్షుడు హిరణ్యాక్షుడు వాని మహాసౌకర్యాంగము దాల్చి దానవ వధూ సౌకర్యముల్ నీరుగా వైకుంఠుండు వదిల్చిపోయన్నట ఈ వార్తాస్థితి వింటిరే. నాకు తమ్ముడు మీకు స్నేహితుడు యుద్ధరంగంలో బాగా ఆరితేరినవాడు. అసలు వాడు యుద్ధం చేస్తూ ఉంటే శత్రువులు కకావికలై పారిపోతారు. తన బాహుపరాక్రమంతో దేవతల్ని యక్షుల్ని చీల్చి చెండాడిన పరాక్రమవంతుడు హిరణ్యాక్షుడు. అటువంటి హిరణ్యాక్షుణ్ణి దేవతల ప్రార్థన వల్ల శ్రీ మహావిష్ణువు పంది రూపం ధరించి చంపిపోయాట. ఈ వార్త విన్నారా ఓ రాక్షస వీరులారా? అసలు ఆ విష్ణువు ఎక్కడుంటాడో దొరకటం లేదు నాకు. వాడున్న స్థలం తెలిస్తేనా ఎప్పుడో చంపేసేవాణ్ణి. ఎంత వెతికినా ఆ విష్ణువు ఎక్కడుంటాడో ఎక్కడుంటాడో అని ప్రయత్నించినా ఆయన ఉన్న స్థలం మాకు కనపడ్డంలా. ఒక్కొక్కడు ఒక్కో చోట ఉంటాడు ఆ విష్ణు అని చెబుతున్నారు. వనముల నుండు నీళ్లలో ఉంటాడని కొంతమంది అంటున్నారు. వనము అంటే నీరు అని ఒక అర్థం, వనము అంటే అడవి అని ఒక అర్థం. అందుకే అమృతం జీవనం వనం. అమృతమన్నా జీవనమన్నా వనమన్నా నీరు అని అమరకోశంలో నీటికి పేర్లు. తామర పువ్వుని వనజ అంటారు. ఎందుకని? వనజ అంటే వనము నుండి జ పుట్టింది అని అర్థం అన్నమాట. కాబట్టి అంతరార్థంలో అడవుల్లో ఉంటాడంటారు, పాల సముద్రంలో నీళ్లలో ఉంటాడట, చచ్చు మునివర్గము లోపల మునులు ఎక్కడుంటే అక్కడుంటాడట. సంజనన మెరుంగరెవ్వరును ఆయన ఎలా పుట్టాడో ఎవడికి తెలియదు. పోనీ వెళ్ళి పట్టుకుందామంటే అది కష్టమేట. తన్ను డాసిన మరి డాయు దగ్గరికి వెడితే తాను ముందుకు వస్తాట. నువ్వే దిక్కంటేనే అటువంటి వాళ్ళని అనుగ్రహిస్తాడు. మన ప్రయత్నంతో వెతికితే దొరకట. చెక్కక చెక్కడు ఓ పట్టాన దొరకడు, దొరికినట్టే దొరుకుతాడు, మాయమైపోతాడు. జిడ్డు ఇటువంటి వాడికి దొరకకుండా లోబడక లోబడ పట్టుకొనంగవచ్చునే. వీడికి దొరకకుండా వాడిని చంపడం ఎలాగా? నేను పట్టుకుంటాను మా తమ్ముడి మీద పగతో, వాణ్ణి చంపి వాడి కంఠంలో సోలంతో పొడిచి ఆ నెత్తురుతోటి మా తమ్ముడికి తర్పణమిస్తాను. అందరూ తిలోదకాలు ఇస్తారు చచ్చిపోతే. నేను మాత్రం నా తమ్ముడికి శ్రీ మహావిష్ణువు కంఠ రక్తంతో తర్పణమిస్తాను. రెండని రాక్షసుల్ని వెంట పెట్టుకుని లోకాలన్నీ గాలించాడు. చివరికి వైకుంఠానికి కూడా వెళ్ళాడు. వాడు అంత మూర్ఖుడు, మొండాడు. తీరా వైకుంఠంలో విష్ణువు కనపడలేదు. ఆశ్చర్యపోయాడు, తిరిగి వచ్చాడు. ఆ తర్వాత తమ్ముడికి తర్పణాలు ఇచ్చేశాడు. బ్రహ్మ కోసం 100 దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు. చివరికి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే గాలిం కుంభిని నగ్ని నంబువలన ఆకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రభల భూరి గ్రాహ రక్షో మృగ వ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్తాస్త్ర శస్త్రాళిన్ మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపవే. నేను గాలిలో చావకూడదు, గాలి వల్ల చావకూడదు, ఆకాశంలో చావకూడదు, నేల మీద చావకూడదు, అగ్నిలో చావకూడదు, దిక్కులలో చావకూడదు, రాత్రి చావకూడదు, పగలు చావకూడదు, చీకట్లో చావకూడదు. మళ్ళీ రాత్రిపూట పగలు అన్నాడు కదా, వీడికి మాయదారి తెలివితే అట్లా ఎక్కువ. రాత్రిపూట కూడా దీపం పెట్టి వెలుతురు పెట్టి చంపించేమో, అందుకని వెలుతురులో చావకూడదట. అందుకని పగటి పూట అన్నాడు కదా, మళ్ళీ పగలు తలుపులన్నీ వేసేసి చీకటి చేసి చీకట్లో చంపుతారేమో, అందుకని చీకట్లో చావకూడదు. రాత్రి చావకూడదు, పగల చావకూడదు, చీకట్లో చావకూడదు, వెలుతురులో చావకూడదు. ఇంకెక్కడ చావాలి? వీడు చంపలేక చావాలి. అలా వరాలు కోరుకున్నాడు. రాక్షసుల వల్ల, మృగాల వల్ల, పాముల వల్ల, సూర్యుల వల్ల, దేవతల వల్ల, ఏ విధమైన జంతువుల వల్ల యుద్ధంలో చావు లేకూడదు. సమస్త అస్త్ర శస్త్రాల వల్ల, అస్త్రాలు కత్తులు కఠారులు వంటి శస్త్రాలు, వీటి వల్ల చావకూడదు. ఇటువంటి వరం ఇమ్మను కానీ బ్రహ్మ తెల్లబోయి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, కానీ నీ తపస్సు గొప్పది కనుక నీ తపస్సుకి మెచ్చుకుని వరాలు ఇచ్చేస్తున్నాను తథాస్తు అన్నాడు. దాంతో వాడు రెచ్చిపోయాడు. చివరికి శ్రీ మహావిష్ణువు ఏం చేశాడు, వీడిని చంపడానికి ఇంట్లో ప్రహ్లాదుని పుట్టించాడు. దేవుడు ఏం చేస్తాడో తెలుసా, చెయ్యరాని పాప పనులు చేస్తే ఇంట్లో వండి పెడతాడు ముసలం. మీకు చూడండి, వీడు రెచ్చిపోతున్నాడు అనుకోండి, వీడిని ఎవరూ చంపలేరు. చచ్చిపోవాలంటే వీడికి ఇంకా వేరే మార్గం లేదు. అందుకని ఈ రెచ్చిపోయిన వాడు చచ్చిపోవాలంటే ఇంట్లో కొడుకుని పంపుతాడు. ఈ కొడుకు దొంప దించేస్తాడు వీడికి. ఒక్క రూపాయి కూడా ఏ గుడికి డొనేషన్ ఇవ్వకుండా, దానం ఇవ్వకుండా, ఏ పౌరాణికుడికి 10 పైసలు చేతిలో పెట్టకుండా డబ్బులు కోట్లు దాచాడు అనుకుందా ఎవడన్నా, అప్పుడు ఈ డబ్బు తగలేయడానికి ఒక కూతురునో కొడుకునో అల్లుండో పంపుతాడు. ఈ అల్లుండి ఎత్తి మీద కొట్టి 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 డబ్బంతా వాడు తగలేస్తాడు. చచ్చిన వీడు తీసుకెళ్ళి శ్రీశైలానికి 1 రూపాయి ఎక్కడ అన్నదానం చేయడు. మీరు చూడండి, మీరు ఎక్కడన్నా మీరు పిసిరుగొట్టుతనంతో ధర్మం చెయ్యకుండా డబ్బు దాచారా, దాన్ని తగలబెట్టేవాడు, అది ఏడిపించి తగలబెట్టేవాడు ఇంట్లో పుడతాడు. ఇవి మన పురాణాలు చెబుతున్న మాట. సత్యం అవునో కదో మీకే తెలుసు, గుండెల మీద చేసుకుంటే తెలిసిపోతుంది మనకి. ఒక ఆయన ఉండేవాడు, ఆయనకి పెచ్చయ్య అని పేరు. అంటే ఇంట్లో పిల్లలు పుడి చచ్చిపోతూ ఉంటే పెచ్చయ్య అని పేరెట్టారు. కోట్లు కోట్లు సంపాదించాడు, ఎవరికి రూపాయి ఇవ్వాల. చివరికి ఏం జరిగిందో తెలిసినండి మీకు, నా కళ్ళ ముందు చూశాను నేను. ఓసారి చెదలు బట్టి మొత్తం బీరువాలో, ఆ రోజుల్లో మా చిన్నప్పుడు 10 రూపాయల కట్ట అంటే చాలా గొప్ప, 10 రూపాయల కట్టలు, 20 రూపాయల కట్టలు, అసలు 100 రూపాయలు చూడటమే గొప్ప కదా. జీతం ఎంత మా నాన్నగారికి? 200 రూపాయల రోజులు. అటువంటి రోజుల్లో ఆ కట్టలన్నీ చెదలు బట్టి ఆయన కళ్ళ ముందు మొత్తం తిరేస్తే అది చూసి గుండె తట్టుకోలేక ఏకంగా 5 ఇనప బీరువాల్లో కట్టలన్నమాట పొడి పొడి అయిపోయాయి. గుండెకి చచ్చిపోయాడు. అది కూడా మంచం మీద పెరాలసిస్ వచ్చి ఒక నెలలాళ్ళు తీసుకుని ఆ కట్టలే తలుచుకుని ఇలా మూతి పెట్టుకుని చచ్చిపోయాడు. కాబట్టి పీనాశితనంతో లోభత్వంతో సంపాదించిన సంపాదన చివరికి అలాగే చేస్తూ ఉంటుంది. అందువల్ల మహాపాపాత్ముణ్ణి సంహరించడానికి, వాణ్ణి ఏడిపించడానికి, శిక్షించడానికి ఇంట్లో ముసలాన్ని సృష్టిస్తాడు పరమాత్మ. అందుకే అనుక్షణం చాలా జాగరూకులమై ఉండాలి భక్తి శ్రద్ధలతో. మనం ఎక్కడా పొరపాటు చేయకుండా ఉండడానికి అందుకని ప్రయత్నించాలి. శాస్త్ర సమ్మతమైతేనే చెయ్యండి. గుండెల మీద చేసుకు చెప్తున్నాను నేను. పురాణములలోనో మంత్రశాస్త్రంలోనో చెప్పినట్టు తప్ప అవి ఇందులో లేనిది మాత్రం పొరపాటును కూడా చేయలేదు నేనంతవరకు చెయ్యను. మీరు అలాగే చెయ్యాలి. దాని ప్రకారం నడుచుకుంటే అదిగో అక్కడ ప్రమాణం ఒకటి ఉన్నది, ఒక మంత్రశాస్త్రము, ఒక పురాణము, అందులో ఉన్నట్టు చేస్తే ఇక మనకి అందులో ఏం లేదు, బాధ్యత అంతా పరమాత్మ తీసుకుంటాడు, నమ్మి చెయ్యాలంతే. ఈ దుర్మార్గుడు మహాపాపాలు చేశాడు, ప్రహ్లాదుడు పుట్టాడు, దాంతో చివరికి నరసింహస్వామి వారు వధించారు. అప్పుడు దితి ఏడ్చింది, ఏం దురదృష్టం, నా భర్త కశ్యప ప్రజాపతి, ఆయన భార్యల్లో పెద్ద భార్య అదితి కొడుకులు దేవతలు ఎప్పుడూ అభివృద్ధి చెందుతున్నారు, రెండో భార్యనైన నా కొడుకులు పుట్టి పుట్టగానే చస్తున్నారు, లేదా పెరిగిన తర్వాత దేవతల వల్ల కుట్రల వల్ల చస్తున్నారు, నా కొడుకులు ఎప్పుడూ దుర్మరణ పాలవుతున్నారు, ఈసారైనా దేవతల చేతిలో చావని కొడుకు కావాలి అనుకున్నది. భర్త దగ్గరకు వచ్చింది, భర్తని కశ్యపుణ్ణి పట్టుకుంది. ఏమండోయ్, నాకు మంచి కొడుకు కావాలండి, ఈ కొడుకు చావు లేనివాడు అయి ఉండాలండి అది. అది కష్టం కానీ మంచి పరాక్రమవంతుని ఇస్తున్నాను అన్నాడు ఆయన. ఆవిడ చేత కొన్ని పూజలు చేయించాడు, ఆవిడకు ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకు నేల మీద పడగానే బండరాళ్ళు పిండైపోయాయి. వాడి శరీరం ఎంత గట్టిగా ఉందో ఆలోచించండి, వరం వల్ల పుట్టాడు వాడు. వాడు 8వ రోజు పిల్లవాడిగా ఉండగా వాళ్ళమ్మ చేతిలోంచి నేల మీద పడ్డాట. కిందన్నీ బండరాళ్ళు ఉన్నాయి ఆ సమయంలో కొండ అవడం వల్ల. ఆ బండరాళ్ళు గ్రైండర్లో వేసిన, మిక్సీలో వేసిన కారప్పొడిలో అయిపోయి చూర్ణం అయిపోయాయి అన్న, రాళ్ళు చూర్ణంబులుగా. దాన్ని బట్టి వాడి శరీరం 8వ రోజు పిల్లవాడు పడితే, 8 రోజుల పిల్లవాడు బండరాళ్ళ మీద పడితే వాడి గుండు పగిలి వాడు చచ్చిపోవాలి దానికి, ఎక్కడో అగాధంలో. అటువంటిది కింద పడగానే రాళ్ళు గుండపిండి అయ్యాయంటే వాడి శరీరం అంత కఠినంగా ఉందని అర్థం. అప్పుడు ఆశ్చర్యపోయి పంచభూతాలు వజ్రాంగహ అన్నాయి. వీడు వజ్రము వంటి అవయవములు కలిగిన వాడు, వజ్రాంగుడు. వజ్రం దృఢంగా ఉంటుంది, వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, ఇంకో దాంతో పగలగొట్టలేము. వీడు అవయవాలు అంత గట్టివి కాబట్టి వీడు వజ్రాంగుడు అన్నాయి ఆకాశవాణి పంచభూతాలు. దాంతో దితి కొడుక్కి ఇంకా కశ్యపుడు వాళ్ళ నాన్న పేరెట్టకుండానే దేవతలే పెట్టేశారనమాట వజ్రాంగుడు అని. వాడు చిన్నప్పటి నుంచి కొంచెం ధర్మంగానే ఉండేవాడు, వాళ్ళ అమ్మకి నమస్కరించి మాతృభక్తి ఎక్కువ వాడికి. అమ్మ నమస్కారం, నన్ను ఎంతో ప్రేమతో పెంచావు, కానీ తరచుగా నా దగ్గరకు వచ్చి నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు. అమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే పిల్లలకు అది శుభం కాదు, నీకేం కోరిక ఉందో చెప్పన్నాడు. ఏం చెప్పన్నాయన, నాకు ఇంత పోరా, ఇద్దరు కొడుకులు ఉండేవారు, ఇద్దరు కొడుకులు విష్ణుమూర్తి అవతారాలు ఎత్తి చంపేశాడు, అప్పటి నుంచి నాకు పిల్లలు లేక మహాబాధ పడుతున్నాను, ఇదిగో కనీసం నువ్వైనా విష్ణువు చేతిలో చావకుండా అవసరమైతే దేవతలందరినీ చంపేంత ఉత్తమ స్థాయి పుత్రుడు అవ్వాలని నా కోరిక. నా అదృష్టవశాత్తు నువ్వు పుట్టినప్పుడు బండరాళ్ళ మీద పడితే బండరాళ్ళు కూడా గొండపిండి అయిపోయాయి. నువ్వు దేవతల్ని జయించాలి, ఇంద్రుణ్ణి బంధించాలి, దేవతల చేతిలో చావకూడదు. ఇంద్రుణ్ణి బంధించి నా కాళ్ళ మీద పారేయాలి.